సద్గురుడు అనగానే మొట్టమొదట మనకి కృష్ణుడే గుర్తుకొస్తాడు. కృష్ణుడు అంటే అవతారం ఎత్తిన కృష్ణుడు కాకుండా అసలు గోలోకంలో శ్రీకృష్ణుడు అనే పేరుతో పరమాత్మ ఉన్నాడు, ఆయనే ఇన్ని అవతారాలు ఎత్తాడు. అందువల్లే పరమ పూజ్యుడు జయదేవుడు అనేటటువంటి ఒకనొక కవి, సంస్కృత కవి, జయదేవుడు అష్టపదులు అనే పేరుతో శ్రీకృష్ణుడి గురించి అపూర్వమైనటువంటి కీర్తనలు రాశాడు ఆయన. ఎప్పటికప్పుడు మిలేచ్ఛాందారయతే శతాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. పాపాత్ముల్ని నాశనం చెయ్యడం కోసం, మిలేచ్ఛుల్ని తొలగించి సంస్కృతాచారం కలిగిన పరమభక్తుల్ని తయారు చేయడం కోసం వందలు వేల కొలది రూపాలు ధరించే శ్రీకృష్ణ పరమాత్మ నీ కొరకు నమస్కారం అన్నాడు. ఆ గోలోక కృష్ణుడే అనేక రూపాలు ధరించి అవతారాలు ఎత్తాడు అని మనకు భాగవతం చెబుతున్నది. ఆయనకే మరొక పేరు కూడా విష్ణువు. అందువల్ల ముందుగా జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మని మనం తలుచుకోవాలి. ఈ చరాచర జగత్తంతా గురువు మీదే ఆధారపడి ఉంది అని వేదములు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ చెబుతున్న మాట, ఏకకంఠంతో చెబుతున్న మాట, జగత్తు గురుమహిమ మీద ఆధారపడి ఉన్నది. ఇవాళ మనందరం మాట్లాడగలుగుతున్నామంటే ఎవరో ఒక సద్గురువు యొక్క కటాక్షమే కదా. ఒక గురువు నీకు వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అక్షరాలు నేర్పి నీ పేరంటూ ఏమిటో, దానికి అర్థమేమిటో చెప్పి నీ చేత ప్రతి వస్తువుని పలికేలా చేసి చిట్ట చివరికి నీవు ఎందుకు పుట్టావో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసేలా చేసేది ఒక గురువు మాత్రమే. అందువల్ల ఈ లోకంలో తల్లి తండ్రి శరీరం ఇస్తే గురువు జ్ఞాన శరీరం ఇస్తున్నాడు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఉచ్చస్థితి గురువుది అన్నారు. మొట్టమొదటి స్థానం మళ్ళీ తల్లిదండ్రులదే. తల్లి ప్రథమ గురువు, తండ్రి రెండో గురువు, ఈ ఇద్దరి తర్వాత ఉన్నత స్థానం సద్గురువుది. గురోరన్యన్న విద్యతే అని గరుడ పురాణం చెబుతున్నది. గురువు కంటే అన్యమైన దేవత, నీవు నమ్మదగిన దేవత ఈ సృష్టిలో మరొకడు లేడు. ఇక్కడ గురువు అనగానే దాని అంతరార్థం తెలియాలి. ఏదో రెండ్రేళ్ళు, నాలుగు, మూడ్రేళ్ళు, ఆరు అని పాఠం చెప్పేటటువంటి వాళ్ళని అధ్యాపకులని మాత్రమే అంటారు. అన్ని రకముల విద్యలని ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో జ్ఞానాన్ని అందించేవాడు మాత్రమే గురువు అంటే. అందుకే గురువుకి మహిమ ఉంటుంది, అధ్యాపకుడికి మహిమ ఉండదు. అధ్యాపకుల్ని కూడా గురువులు అంటాం, కానీ అధ్యాపకుల స్థాయిని దాటి సర్వకాల సర్వావస్థలలో మనకి మేలు కలిగేలా చేసేటటువంటి అద్భుత జ్ఞానాన్ని బోధించేవాడు మాత్రమే గురువు. అటువంటి గురువు ఈ జగత్తులో మనకి ఎప్పుడైనా దొరుకుతాడా అంటే దొరుకుతాడు అని చెప్పారు. మనం ప్రయత్నిస్తే దొరకనివాడు అంటే ఎందుకుంటాడు? రోజు శంకరాచార్యులు వారంతటి వాడు వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అంటూ ధ్యానం చేసేవాడు. ఆది శంకరాచార్యులు వారికి కూడా గౌడపాదుల వారు గురువు ఉన్నారు, మహానుభావులైన. ఆ గురువుగారిని రోజు పొద్దుటే లేవగానే నేను గురువుగారి రెండు కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను, ఒక కాలేమో ఎర్ర రంగులో ఉంది, ఒక కాలు తెల్ల రంగులో ఉంది, అటువంటి గురువుగారికి నమస్కారం అన్నాడు. అప్పుడు కొంతమంది శిష్యులకు అనుమానం వచ్చి, గురువుగారి కాళ్ళు రెండు మాకు ఒకే రంగులో కనపడుతున్నాయండి, మీరేమో ఒక కాలు ఎరుపు అంటారు, ఒక కాలేమో తెలుపు అంటారు, రక్త శుక్ల ప్రభామిశ్రం అంటే ఎర్ర రంగు తెల్ల రంగులతో కూడిన పాదములకు నమస్కారం అంటారు, అసలు ఎవరి కాళ్ళైనా ఎర్రగాను తెల్లగాను రెండు రంగులుగా ఉంటాయా? మనిషి నల్లగా ఉంటే కాళ్ళు నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటే తెల్లగా ఉంటాయి కదా, ఈ రంగులు ఏమిటని అడిగితే, మీ కంటికి ఆ రెండు కాళ్ళే కనపడుతున్నాయి, నాకు ఆ కాళ్ళల్లో రంగులు కనపడుతున్నాయి అంటే దాని అంతరార్థం ఒక కాలు రక్తము అనగా రజోగుణము, సృష్టిని చేసే లక్షణం. ప్రతి మనిషికి ఒక కొత్త వస్తువుని సృష్టించాలని కోరుకుంటుంది, కనిపెట్టడం, పరిశోధన. పరిశోధన యొక్క రంగు ఎరుపు అని అంతరార్థం అన్నమాట. రజోగుణము అంటే అంతరార్థం ఏమిటంటే పుట్టుకకి మూలమైన వస్తువు. స్త్రీలలో కూడా రజస్సులు అయిన తర్వాతే సంతానోత్పత్తి అవుతుంది, ఆ రజస్సు పుట్టుకకి మూల కారణం. మనిషిలో కూడా ఒక కొత్త వస్తువు కనిపెట్టాలి అంటే ఎర్రని కణములు మెదడులో తిరుగుతూ ఉంటాయి, ఆ ఎర్ర కణాలు బాగా ప్రభావితమైతే అటువంటి వాడు కొత్త వస్తువుని పరిశోధించి కనిపెట్టగలుగుతాడు. అది పాదములలో దర్శనమిస్తోంది అంటే అంతరార్థం గురువుగారి ఎడమకాలు పట్టుకుంటే నాకు పరిశోధన చేయాలనే కోరిక కలుగుతుంది. కుడికాలు ఏమిటి? ఈ పరిశోధన లోకానికి పనికొచ్చేదై ఉండాలి. ఒక్కొక్కప్పుడు మన మేధావులు ఒక కొత్త వస్తువు కనిపెడితే అది లోకానికి నాశనానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు కనిపెట్టే ఈ సైన్స్ పదార్థాలు చాలా వరకు కూడా లోకనాశనానికి ఉపయోగపడుతున్నాయి. ఈ భూమండలం ఇంత వేడెక్కిపోవడానికి మూల కారణం మన విజ్ఞాన శాస్త్రం అని గొల్లును గోలెత్తుతున్నాం కదా. కానీ పూర్వకాలంలో ఇంతకు మించిన విజ్ఞాన శాస్త్రం ఉన్నది. హాయిగా వేసవకాలంలో కూడా చల్లగా ఉండేటటువంటి ఆశ్రమాలలో నివసించారు ఋషులు. ముక్కు తెమ్మన పారిజాతాపహరణంలో ఓ పుష్పం ఉందిట. ఈ పుష్పాన్ని ఇంట్లో పెట్టుకుంటే వేసవికాలంలో చల్లదనం ఇచ్చేది, చలికాలంలో వెచ్చదనం ఇచ్చేది, వర్షాకాలంలో సుఖమిచ్చేది, ఎప్పుడూ తాజాగా ఉంచేది. అలాంటి పువ్వుల్ని కనిపెట్టారని రాశారు. అంటే ఆ సృష్టి వల్ల భూమికి నష్టం లేదు. కానీ ఆధునిక కాలంలో మన విజ్ఞానం వల్ల భూమికే కాకుండా పంచభూతాలు ఎట్లు గురువు గారు ఇస్తారు, ఈ పరిశోధన లోకానికి ఉపయోగపడేలాగా చేస్తాడు. ఈ రెండింటినీ ఇచ్చేవాడు మాత్రమే గురువు. తమో గుణాన్ని ఇవ్వడు గురువుగారు. అంటే అజ్ఞానంతో ఎప్పుడు నిద్రపోయి ఎవరి మాట వినకుండా మూర్ఖత్వంతో ఉండు అని గురువు చెప్పడు. అందుకే నల్ల గుణాన్ని చెప్పలేదు. మా గురువు అంటే నన్ను సర్వకాల సర్వావస్థలలో విజ్ఞానవేత్తగా లోకోపకారిగా తీర్చిదిద్దువాడు అని అంతరార్థం అని చెప్పాడు శంకరాచార్యులు. అంతటి స్థాయిలో ఉన్నవాళ్ళని మాత్రమే మనం గురువులు అంటాం. అటువంటి గురువులు ఈ కాలంలో కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. బయటికి రావడం లేదు తప్ప. కేదారంలో, బదరీలో నేను మహానుభావులైన ఋషుల్ని చూశాను, శ్రీశైలంలో చూశాను. మా నాన్నగారు 1932 మా తండ్రి గారు ఇక్కడికి దగ్గరలోనే పెదపూడి అని ఒక ఊరు దగ్గర, రామేశ్వరం అని ఒక ఊరు ఉంది, అక్కడ మా తాతగారు వాళ్ళందరిది అదే ఊరు. అక్కడ మా నాన్నగారు 1916 పుట్టి 1932 వరకు పెరిగారు. 1932 ఆయన కాశీ వెళ్ళిపోయి అక్కడ 5 సంవత్సరాల పాటు సంస్కృతం భాష్యాంత వ్యాకరణం నేర్చుకున్నారు. ఆ 5 ఏళ్లలోనూ ఆయన రోజు రాత్రిపూట, ఈ రోజుల్లోలాగా మరి కరెంటు దీపాలు లేవు కదా, అందుకని కాశీలో మణికర్ణికా ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం ఈ 2 ఘట్టాల్లో బాగా శవాలు కాలుస్తూ ఉండేవారు. కాశీలో మరణిస్తే మహామోక్షం గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఇంకెక్కడా లేనంత గొప్ప దివ్యస్థలం కాశీ మాత్రమే. ఎందుకంటే అక్కడ మరణించిన వాడు, అక్కడ శరీరాన్ని తగలబెట్టించుకున్నవాడు, వీళ్ళు తప్పక దివ్యలోకాలకు వెడతారు, వాడికి మోక్షం వచ్చి తీరుతుంది. కాశ్యాంత్ మరణాత్ ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం వచ్చి తీరుతుంది. అందుకని పూర్వకాలంలో చాలామంది చివరి రోజుల్లో అక్కడ గడుపుదామని వెళ్ళేవారు. అంత గింజుకుని అక్కడికి వెళ్ళినా ఆయన అనుగ్రహం లేకపోతే వాళ్ళు అక్కడ మనం మరణించాలన్నా మరణించలేము సుమా. పాపం ఒక ఆవిడ, నేను ఎరుగున్న ఒక ఆవిడ 85 ఏళ్ళు వచ్చేదాకా కాశీలోనే ఉండిపోయింది. 50వ ఏట వెళ్ళింది, 85వ ఏట దాకా కాశీలోనే అక్కడే మరణిద్దామని తన ఆస్తి అంతా రాసిపెట్టి ఇక్కడ వాళ్ళకి, మళ్ళీ నాబోటివాడికి కాదు బంధువులకి మాత్రమే రాసి ఆవిడ పేరు మీద కొంత ఆస్తి అట్టే పెట్టుకుని కాశీలో ఉంది. ఆవిడ 35 ఏళ్ళు ఉందండి. ఆశ్చర్యం, ఆవిడకి చావు రాలేదు, హాయిగా పిడుగులో ఉండేది. ఈలోపు మనవరాలి పెళ్ళి అంటే విజయవాడ వచ్చి కళ్యాణ మండపంలో ఎలక్ట్రిక్ షాక్ తిని చచ్చిపోయింది. యోగం అది. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. అందుకని శివుడు ఏం చేస్తాడు, యోగ్యత లేకపోతే మనము ఎంత ప్రయత్నించినా కాశీలో అడుగు పెట్టలేము, అడుగు పెట్టినా ఎక్కువ కాలం ఉండలేము, ఉన్నా అక్కడ మరణించలేము. అందువల్ల నిరంతరం ఈశ్వరుణ్ణి, ఈశ్వర నీ అనుగ్రహంతో కాశీలో మరణించే యోగం నాకు కలగాలని ప్రార్థించాలి. ప్రార్థించగా ప్రార్థించగా ఎప్పటికో కలుగుతుందన్నమాట. ఈ విషయం తెలుసున్న జ్ఞానులు ఆయన్ని తలుచుకుని అక్కడికే పోతారు. మా తండ్రి గారు అందుకని అక్కడ 5 ఏళ్ళు చదువుకోవడానికి, కేవలం మరణించడం కోసం కాదు, చదువుకుని లోకానికి ఆ విద్యను అందిద్దామని వెళ్ళారు. కరెంటు దీపాలు లేవు కనుక ఎక్కువ శవాలు తగలబెట్టే స్థలం ఒకటి మణికర్ణిక, మరొకటి హరిశ్చంద్ర ఘట్టం. హరిశ్చంద్ర ఘట్టలో రోజు రాత్రి తెల్లవార్లు శవాలు తగలబడుతుంటే ఆ వెలుతురులో సంస్కృత పాఠాలు చదువుకునేవారు. ఎంత బాగా ఆసక్తి. ఒక రాత్రి ఓ తమాషా జరిగింది. 1937 అది, కార్తీక మాసం, 12:30 మధ్యలో హరిశ్చంద్ర ఘట్టంలో ఓ శవం తగలబడుతుంటే అక్కడ కూర్చుని ఈయన పతంజలి సంస్కృతానికి భాష్యం రాశాడు, వ్యాకరణాన్ని పాణిని రాశాడు, దానికి కాత్యాయనుడు అనేవాడు వార్తికను రాశాడు. అంటే లఘు టీక, ఓ శ్లోకం ఉంటే శ్లోకానికి క్లుప్తంగా తాత్పర్యం రాస్తారే అటువంటిది వార్తికం. దానికి పూర్తిగా వ్యాఖ్య రాస్తే దానికి భాష్యం అని పేరు. పతంజలి సంస్కృత వ్యాకరణానికి భాష్యం రాశాడు. ఆ భాష్యాన్ని ఈయన చదువుతున్నారు. ఇంతలో భూమి కొంచెం కంపించిందిట అక్కడ. ఆ కంపించి అందులో నుంచి అడుగు నుంచి ఒక మహాపురుషుడు ఒకడు బయటకు వచ్చాడు. నల్లగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాయి జడలు, మెడ నిండా రుద్రాక్షలు, విభూతి రేఖలతో ఉన్నాడు ఆయన. ఈయనకి ఆశ్చర్యం కలిగింది, శవాన్ని చూడడం వల్ల నాకు నిజంగా భ్రమ కలిగిందా, లేక నిజంగా ఎవడో ఒక మహాపురుషుడు ఇందులోంచి పైకి వస్తున్నాడా అని అనుమానం వచ్చింది. ఇంతలో ఆయన చిరునవ్వు నవ్వి, నేనే వేదవ్యాస మహర్షిని, అర్ధరాత్రి 12 గంటల వేళ ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు నేను వచ్చి శివుడికి అభిషేకం చేసుకుని వెళ్ళిపోతాను, ఈశ్వరుడు కార్తీక మాసంలో మాత్రమే రాత్రిపూట ఇక్కడికి అడుగుపెట్టే అవకాశం నాకు ఇచ్చాడని చెప్పారు. ఆయన ఆత్మచరిత్రలో రాసుకున్నారు, వేదవ్యాసుడు ఆనాడు నాకు ఇచ్చిన ఒక మహామంత్రానుష్ఠానం వల్ల నేను ఎప్పుడూ కళ్ళు మూసినా తెరిచినా సంస్కృత వ్యాకరణం కళ్ళ ముందు కనబడేది అని. అంటే ఈ యుగంలో మన కళ్ళ ముందే మహానుభావులైన యోగులను చూసిన వాళ్ళు ఎంతోమంది ఉంటే గురువుల్ని నిజంగా భక్తితో పట్టుకుంటే మనం సాధించలేనిదంటూ ఉండదు. కాకపోతే గురువు మీద కఠోర విశ్వాసం ఉండాలి. గురువులు ఒక్కొక్కప్పుడు ఈ ఉపాసన నువ్వు చెయ్యగలవు, ఇలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సిద్ధపడితే, అంటే గురువు చెబితే ఏదైనా చేయమని శాస్త్రం, అలా చేసిన వాడికి మాత్రం ఈ జన్మలోనే గురుకటాక్షం వల్ల మోక్షం వస్తుంది. గురువుగారు ఏదన్నా చెప్పాక, అసలు మనం గురువుని ఏదన్నా అడగకూడదు, అడిగాక ఆయన ఇలా చెయ్యని చెప్పాక అలా చెయ్యకపోతే మాత్రం దానికి గురుద్రోహం అని పేరు. ఇక వాడికి మాత్రం ఎన్ని జన్మలెత్తినా విముక్తి ఉండదు. బాగా పూర్వకాలంలో పుష్కరుడు అని పేరు కలిగిన ఒక యోగి ఉండేవాడు, చాలా గొప్ప యోగి, బాగా చదువుకున్నవాడు, పండితుడు. అతనికి పెళ్ళయింది, 16 మంది పిల్లలు పుట్టారు. స్వయంగా పరాశరుడు అంతటి వాడు పరాశర సంహితలో రాసిన గొప్ప కథ అన్నమాట. 16 మంది సంతానాన్ని పోషించలేక అల్లకల్లోలం అయిపోయాడు ఆయన. పాపం అదేం కర్మయోగమో కానీ ఒక్కొక్కడు బాగా చదువుకుంటాడు, డబ్బు ఉండదు. ఒక్కొక్కడు ఎందుకు పనికిరాడు, వాడికి ఒకటే డబ్బు. ప్రపంచంలో ఇదొక విచిత్రం, పిల్లలు కావాలోయని గజగజలాడతారు కొందరు, పొరపాటును కూడా సంతానం కలగదు. వద్దు బాబోయ్ అంటాడు ఒకడు, ఆపరేషన్ చేసినా వాడికి ఫెయిల్యూర్ అవుతుంది. ఇది సృష్టి యొక్క విరుద్ధర ధర్మమా అంటే కాదట, వీడి కర్మయోగము అన్నారు. ఇవాళ మనం చేస్తున్న పుణ్యము పాపము దాన్నే మనం అనుభవిస్తున్నాం. అవశ్య అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కానీ చెడ్డ కానీ ఒకప్పుడు నువ్వు చేసినదే ఇప్పుడు మళ్ళీ సుఖదుఖ రూపాల్లో అనుభవిస్తున్నావు. మంచి చేసావు సుఖం రూపంలో అనుభవిస్తావు, చెడ్డ చేసావు దుఃఖం రూపంలో అనుభవిస్తావు. దశ తిరగడం అంటే ఏమిటో కేవలం జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిందే కాదు సుమా. శుక్ర మహాదశ బుధ మహాదశే కాకుండా పుట్టినప్పటి నుంచి ఒక 10 ఏళ్ల వరకు మంచి కానీ చెడ్డ కానీ చేస్తే దాన్ని 11 నుంచి 20 ఏళ్ల మధ్యలో అనుభవిస్తాం. మళ్ళీ 11 నుంచి 20 మధ్యలో చేసిన పుణ్యపాపాలు మళ్ళీ 21 నుంచి 30 మధ్యలో అనుభవిస్తాం. మళ్ళీ ఈ 10 ఏళ్లలో చేసింది రాబోయే 10 ఏళ్లలో అనుభవిస్తాం. అందుకే ఒక్కొక్కడు ఎన్ని పాపాలు చేసినా 10 ఏళ్ల పాటు సుఖాలు అనుభవిస్తున్నాడంటే అర్థం అంతఃపూర్వం 10 ఏళ్ళు వాడు చేసిన పుణ్యం. మళ్ళీ ఈ 10 ఏళ్ళలో పాపం చేశాడంటే రాబోయే 10 ఏళ్ళు ఏడుస్తూ కూర్చుంటాడు. మనం చూస్తూనే ఉంటున్నాం కదా, ఒక 5 ఏళ్ళు వెలుగు వెలిగి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అంటే ఏమిటనమాట, చేసిన పాపము పుణ్యమే మన వెంట వస్తూ ఉంటాయి. కాబట్టి అనుక్షణము మహాత్ములు సాధ్యమైనంత వరకు లోకానికి అపకారం చేయకుండా ఉపకారం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. తెలియకుండా అపకారం జరిగినా దాని ఫలితం ఎంతో కొంత అనుభవించక తప్పదు. అదే గురువుని గట్టిగా పట్టుకుంటేనో ఆ దుఃఖం కూడా సుఖమై తీరుతుంది. చాలామంది ధర్మ సందేహాల్లో, ఇవాళ కూడా దూరదర్శన ధర్మ సందేహాల్లో అదే అడిగారు, ఏమంటే ఒక్కొక్కడు పరమ పాపాత్ముడండి, వాడు అన్ని సుఖాలు అనుభవిస్తాడండి, ఒక్కొక్కడు ఎన్నో పుణ్యాలు చేస్తాడు, అయినా వాడికి దుఃఖాలే వస్తూ ఉంటాయి. ఏమిటంటే అది ఇవాల్టిది కాదు, అది మనం బ్యాంకులో వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అనమాట. ఎప్పుడో ఒక 7 ఏళ్ల క్రితం 500 వేసేట ఒక ఆయన, ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత అది రెట్టింపై 1000 రూపాయలు అయ్యింది. హఠాత్తుగా వాడికి 1000 రాలా, 500 డిపాజిట్ చేశాడు. మళ్ళీ అలాగే వీడు పుణ్యం చేశాడు, అది రాబోయే కాలంలో సుఖరూపంలో వీడిని పట్టుకుంటుంది. అదే పాపం చేశాడు, రాబోయే కాలంలో దుఃఖరూపంలో పీడిస్తుంది. ఈ పుష్కరుడు కూడా ఎప్పుడో ఒక మహాపాపం చేశాడు, 16 పిల్లలు పుట్టారు, వాళ్ళని పోషించలేక గజగజలాడాడు. ఇంట్లో కూర్చుని ఏదో కాలక్షేపం చేస్తూ ఉండగా ఒక రోజున ఓ తమాషా చూశాట. వాడిది ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలోనే ఈ 16 మంది బతికేవారు. రోజు వీళ్ళ ఆవిడ ఏదో కాస్తంత పులుసు కాచి పోసేది అందరికీ. చుట్టుపక్కల ఎక్కడైనా తోస్తే కాస్త యాచన చేసి ఎవరైనా ఏ కూరో బియ్యం గింజలో ఇస్తే వాటిని అన్నం కింద వండి ఈయనకి పెట్టేది. ఇంట్లో భోజనం గడిచిపోతుంది కనుక ఇంకా ఈయన పెద్దగా సంపాదన గురించి పట్టించుకోలేదు. కానీ ఒకరోజు మాత్రం రాత్రి అందరూ భోంచేసి పడుకున్నాక భార్య అన్నం తిందో లేదో చూద్దామని ఈయన వంటింట్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆవిడ దొడ్లో ఉన్న బచ్చలాకుని ఒక గ్లాసుడు నీళ్లల్లో వేసుకుని ఉడకబెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఆ బచ్చలి పులుసు తాగుతోంది. ఇతనికి గుండె బేజారైపోయింది, కకావికలమైపోయింది హృదయం. వెంటనే భార్య దగ్గరకు వచ్చి, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, నువ్వు ఇవాళ నా కళ్ళ ఎదురుగుండా బచ్చలాకు పులుసు కాచుకు తాగావు, అన్నం వెతుకు తినలేదని అర్థమవుతోంది. ఇలా రోజూ చేస్తున్నావా, ఈ ఒక్కరోజే అన్నం లేకపోవటం వల్ల ఇలా చేశావా అని అడిగాడు. అప్పుడు ఆవిడ, మీరు ఒట్టు వేయించుకున్నారు కాబట్టి నిజం చెబుతున్నాను, మన పెళ్ళయిన తర్వాత ఒకరోజో రెండు రోజులో సరిగ్గా అన్నం తిన్నాను, ఆ రోజు నుంచి ఈనాటి వరకు రాత్రిపూట ఎప్పుడూ సరిగ్గా అన్నం లేదు, ఇలా పులుసుతోటి మంచినీళ్ళతోటే బతుకుతున్నాను, అందుకే ఈ గొంతు దగ్గర ఎముక పొడుచుకుని బయటకు వచ్చింది అంది పాపం. వీడికి పరమ దుఃఖం కలిగింది. ఎన్ని పాపాలు చేసినా జీవితంలో భార్యని పిల్లల్ని పోషించమని మనుస్మృతిలో చెప్పాడు. మనుస్మృతిలో ఏమనుందో తెలుసా, దొంగతనం చేసినా సరే పర్వాలేదు కానీ పెళ్ళాన్ని బిడ్డల్ని పోషించడం నీ ధర్మం అన్నాడు. అలాగని ఇప్పుడు మీరు దొంగతనాలు చేయకండి. అత్యావశ్యక స్థితిలో పెళ్ళాం బిడ్డల్ని పోషించడానికి అది కూడా చేయొచ్చు, కానీ వాళ్ళని పోషించకుండా తన పొట్ట మాత్రం తాను పోషించుకోకూడదు. అటువంటిది నువ్వు మా అందరికీ అంతో ఎంతో యాచించి తెచ్చిన అన్నం పెట్టి నువ్వు మాత్రం ఏం తినకుండా పడుకుంటూ ఉంటే పట్టించుకోకుండా ఇంతకాలం కళ్ళు మూసుకుపోయి ఊరుకున్నానన్నమాట, నేను ఎంత దుర్మార్గుణ్ణి అని ఏడ్చి, ఎందుకు ఈ పాండిత్యం, ఎందుకు ఈ కవిత్వం, ఎందుకు ఈ వేద విజ్ఞానం, భార్యకి ఇంత అన్నం పెట్టలేని వాడి బ్రతుకు కూడా బ్రతికేనా అని ఏడ్చాడు. అప్పుడు ఆవిడ నవ్వి, అదాన్న దోషేణ భవేద్ దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవ్వరికి ఏమీ దానం చెయ్యని పాపాత్ముడికి ఆ పాప ఫలితంగా దరిద్ర జన్మ వస్తుంది. అంటే ఈ జన్మలో తిండి పొట్టని దారిద్ర్యం వచ్చిందంటే ఎప్పుడూ ఎవ్వరికీ ఏమీ దానం చెయ్యలేదు అని అర్థం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మహానుభావుడు ఆదిశంకరాచార్యులు మనకు ఒక సందేశం ఇచ్చాడు. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు వచ్చి ఇలా నిలువు పెట్టు పెడితే పుణ్యమా, అడ్డం పొట్టు పెడితే పుణ్యమా అని అడిగారు. ఇలా పెడితే పుణ్యమా, ఇలా పెడితే పుణ్యమా నామం. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, నువ్వు ఇటు పెట్టినా ఇటు పెట్టినా ఇటు పెట్టకపోతే మోక్షం లేదన్నాడు ఆయన. అనగా ఇలా దానం చెయ్యి అది పుణ్యం, నువ్వు ఇలా నామం పెట్టావా ఇలా నామం పెట్టావా అనేది నీ సంప్రదాయాన్ని బట్టి నీ గురువు ఇస్తాడు. కానీ నీకు అది కాదు ముఖ్యం, అది కేవలం ఒక సంప్రదాయమే. అసలైన పుణ్యము మానవుణ్ణి మోక్షానికి తీసుకెళ్ళేది, పవిత్ర జన్మనిచ్చేది, సంపదలనిచ్చేది కేవలం దానం మాత్రమే. అందుకే శిబిచక్రవర్తి తన శరీరాన్ని కోసి ఒక పౌరాన్ని రక్షించడం కోసం డేగకి మాంసంగా ఇచ్చాడు, ఆహారంగా ఇచ్చాడు. ఇంకా మహాత్ముడు బలిచక్రవర్తి, ఎదురుగుండా వచ్చిన వాడు వామనుడని తెలుసు, ఆయన విష్ణుమూర్తి అని గురువుగారు చెప్పారు. అయినా సరే వచ్చినవాడు విష్ణువైనా శివుడైనా బ్రహ్మైనా నేను మూడు అడుగులు దానమిస్తానన్నాను, ఇచ్చిన మాట తప్పని నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు బలిచక్రవర్తి కథ మనం చెప్పుకుంటున్నాం. ఎంత కష్టమండి అసలు అది అలా నిలబడ్డం అంటే. శుక్రాచార్యుడు గురువుగారు దివ్య దృష్టితో చూచి, ఓయి బలిచక్రవర్తి, ఈ వచ్చినవాడు పొట్టివాడు అనుకుంటున్నావు, వీడు వామనుడు కాదు విష్ణుమూర్తి, మూడు అడుగులు పుచ్చుకొని ముల్లోకాలు ఆక్రమిస్తాడు, నిన్ను తీసుకెళ్ళి ఏ పాతాళంలోకో గెంటేస్తాడు, అప్పుడు నువ్వు ఎక్కడ బతుకుతావని అడిగితే నేను ఏమైపోయినా పర్వాలేదు, నిరయం వైనా నిబంధమైనా ధరణి నిర్మూలనం వైన దుర్మరణం వైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరియైన హరుడైన నేరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవేయేటికిన్. నేను నరకానికి వెళ్ళిన, చెరసాల పాలైన, నా భూమి మొత్తం నాశనమైపోయినా, దుర్మరణం అంటే భయంకర మరణం వచ్చినా, కులం నశించిపోయినా, రాజ్యం పోయినా, వచ్చినవాడు విష్ణువైనా బ్రహ్మదేవుడైనా నా దగ్గరకు వచ్చి ఒక్కసారి 3 అడుగులు అడిగాడు, ఇస్తానని మాట ఇచ్చాను, కాబట్టి నేనేమైనా ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకుంటాను, అసత్యం ఆడను, పోతే పోతానన్నాడు ఆయన. ఎంత ధైర్యం! నిజంగానే గురువుగారు శాపం పెట్టారు, రాజ్యం పోయింది, అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అందుకే విష్ణుమూర్తి ఇప్పటికి కూడా పాతాళ లోకంలో బలిచక్రవర్తి గుమ్మం దగ్గర 4 చేతులలో శంఖచక్ర గదాపద్మాలు ధరించి కాపలా కాస్తున్నాడు. విష్ణువుని కావలవాణ్ణి చేసుకోగలిగాడు. రాబోయే కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతున్నాడు. ఇచ్చిన మాటకి నిలబడితే అంతటి స్థాయికి వెళతాం. కాబట్టి దాతకి ఒక దృఢమైన చిత్తం కావాలి. నేను ఇస్తాను, దానం చేస్తాను, దానమే సమస్త శుభాలకి మూల కారణం అనుకోవాలి. అలా దానం చేస్తే ఈ జన్మలో సంపదలు పొందుతాం. దానం చేయకపోతే భవేత్ దరిద్ర, దరిద్రుడవుతాడు. మళ్ళీ దరిద్రుడైతే ఏం చేస్తాడు? దారిద్ర్యం వల్ల బ్రతకడానికి పాపాలు చేయడం మొదలు పెడతాడు. ఈ పాపం వల్ల ఏమవుతుంది? మళ్ళీ దరిద్రుడై పుడతాడు, నరకానికి పోతాడు. ఇలా దారిద్ర్యం అనేది ఎన్ని జన్మలెత్తినా వాణ్ణి చుట్టి పట్టి పాలారుస్తుంది, కానీ అందులో నుంచి బయటపడలేడు. కాబట్టి ఎప్పటికైనా దాతృత్వం వల్ల మాత్రమే దారిద్ర్యం నుంచి బయటపడతాము. అందుకే మనకి చాలా కాలం కార్తీక మాసంలో ఏం చెబుతారు, నాయన నువ్వు ఉసిరికాయ దానం చెయ్యి, లేదా స్వయంపాకం దానం చెయ్యి. ఇవాళ నువ్వు ఒక్క ఉసిరికాయ ఇచ్చావంటే భవిష్యత్తులో బంగారు ఉసిరికాయలు నీకు వస్తాయి. ఒక్క వ్యక్తికి స్వయంపాకం దానం చెయ్యి, భవిష్యత్తులో నీకు దారిద్ర్యం ఉండదు. ఎప్పటికైనా దానం మాత్రమే కొన్ని వేల రెట్లై తిరిగి వచ్చి నిన్ను రక్షిస్తుంది. నీ పూర్వజన్మలో నువ్వెప్పుడూ ఎవరికీ దానం చేసి ఉండవు, నేను చేసి ఉండను, మన పిల్లలు చేసి ఉండరు. అందుకే నేను నీకు భార్యనయ్యాను, నువ్వు నాకు భర్తవయ్యావు, వీళ్ళు మనకు పిల్లలయ్యారు, ఈ పిల్లలతో కలిసి మనందరం దారిద్ర్యం అనుభవిస్తున్నాం. ఈ దారిద్ర్యం నుంచి బయటపడటానికి ఇప్పుడు మనం దానం చెయ్యలేము, ఎందుకంటే దానం చేసే శక్తి ఉంటే హాయిగా మనమే తినగలం గనక. ఇంకొక్కే ఒక్క మార్గం ఉన్నది, సద్గురువుని ఆశ్రయిస్తే భయంకర దారిద్ర్యం నుంచి బయటపడతాము అని మహానుభావుడు వేదవ్యాసుడు చెప్పాడు. గురోరంజన్న విద్యతే, ఎన్ని కష్టాలు వచ్చినా బయటపడ్డానికి గురువుని ఆశ్రయించు. గురువు చెప్పిన తర్వాత మాత్రం ఎలా చెబితే అలా చెయ్యి. గురువుగారు ఇప్పుడు ఈ పడంగా వెళ్ళి వంతెన మంచి దూకేయంటే దూకేయాలి, అంతేగాని గురువుగారు దూకమన్నాడు, ఇది మంచిదా కాదా అని ఆలోచిస్తే ఇక వాడు గురుభక్తి ఉన్నవాడు కాడు. నువ్వంత గురుభక్తితో నిష్ఠతో వెళ్ళు. ఎవరైనా ఒక సద్గురువుని ఆశ్రయించు, మంచి మంత్రాన్ని పొందు, అనుష్ఠానం చెయ్యి. తద్వారా ఈ దారిద్ర్యం నుంచి విముక్తి పొందుదాం, అంతేగాని చచ్చేవి సాధిస్తామన్నది భార్య. అప్పుడు వీడు బాగా ఆలోచించి, అయితే 1 ఏడాది పాటు ఈ కుటుంబాన్ని ఏదో రకంగా నువ్వు నెట్టు, నేను నైమిషారణ్యం వెళ్ళిపోతాను, అక్కడ మహానుభావులైన గురువులను ఆశ్రయిస్తాను, మంత్రానుష్ఠానం చేస్తాను, దారిద్ర్యం నుంచి విముక్తి పొందితేనే నేను వెనక్కి వస్తాను అని భార్యకి చెప్పి ఇంట్లోంచి బయలుదేరాడు. ఓ శుభముహూర్తం చూసుకుని నైమిషారణ్యం వెళ్ళిపోయాడు. వాడు ఉజ్జయినిలో ఉండేవాడు, అందుకని ఉజ్జయిని నుంచి కాలినడకన నైమిషారణ్యం వెళ్ళడానికి వాడికి ఇంచుమించుకు 1 నెల పట్టింది. ఆ రోజుల్లో ఎక్కువ భాగం కాలినడకన వెళ్ళేవారు, అందరికీ గుర్రాలు రథాలు ఉండేవి కావు గనక. నైమిషారణ్యం అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి ఇంచుమించుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లక్నో వెళ్ళామంటే కారులో వెడితే 2-2.5 గంటల్లో వెళ్ళిపోతాం మనం. రైలు కూడా రాత్రిపూట 11 గంటలకు బయలుదేరితే తెల్లవారుజాము 4 గంటలకు తీసుకెళ్ళి ఓ ప్యాసింజర్ ఉంటుంది. తప్పక అందరూ జీవితంలో ఒకసారైనా నైమిషారణ్యం రండి. ఆ నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చాలాసార్లు చేశాను. నైమిషారణ్యమే ఇవాళ 18 పురాణాలకి మూలం. అక్కడ సూత మహర్షి 88,000 మంది ఋషులకు నైమిషారణ్యంలో 18 పురాణాలు చెప్పాడు. వ్యాసుడి యొక్క గద్ది ఉంది అక్కడ, గోమతి నదం ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ, చక్ర తీర్థం ఉంటుంది, అపూర్వ దివ్యస్థలం అది. వేదవ్యాస మహర్షి సూతుడనే తన శిష్యుణ్ణి పౌరాణికుడిగా నియమించి ఆయన ద్వారా 18 పురాణాలు, 18 ఉపపురాణాలు అక్కడే చెప్పించాడు.